जडानां चैतन्यस्तवकमकरं तस्रुतिचिरि दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलतौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवां मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदर्घ्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् जगद्धात्री महं देवीं आदिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वती బ్రహ్మాత్మిక స్వరూపమైన సభను ఉద్దేశించి మూడవ రోజు మార్కండేయ పురాణంలోకి మనం అడుగు పెడతాం. మార్కండేయ పురాణం మాంగళ్య సంపాది అని చెప్పాం మనం. సకల మంగళాలని ప్రసాదిస్తుంది, శ్రవణ మాత్రం చేతే తరింపచేసే అపూర్వమైన పురాణం. ఎందుకంటే ఇందులో సద్గురుడు దత్తాత్రేయుడి చరిత్ర ఉంది కనుక, ఒక అవధూత చరిత్ర ఉన్నది కనుక. ధూత అంటే ఎగరగొట్టబడిన, అవ అంటే అపలక్షణములు. అపలక్షణములను అంటే మనలో ఉన్న దుర్వ్యసనాదులను లేక దుఃఖాదులను చింతలని ఎగరగొట్టేవాడు అని ఒక అర్థం. రెండవది అవధూత అంటే తన సమీపానికి లాక్కునేవాడు అని ఒక అర్థం. అవ అనే దానికి మరొక అర్థం బాగా సన్నిధానము, ఆయన అత్యంత కరుణాస్వరూపుడు. కొంచెం అర్థం చేసుకుని నువ్వే దిక్కు అని పాదాల మీద పడితే, సర్వ శరణాగతి పొందితే అటువంటి వాడిని ఆ క్షణమే తన దగ్గరికి రాక్కుని వాడిలో ఉన్న ఏ దోషమైనా క్షమిస్తాడు కనుక ఆయన అవధూత అన్నారు. రాగము ద్వేషము ఇటువంటి లక్షణాలన్నిటికీ అతీతుడు ఆయన. ఇంకో కుక్కలో చెప్పాలంటే సకల సంపదలు ఉంటాయి, అన్నీ ఇవ్వగలడు, తనకు మాత్రం సంపద వ్యామోహం ఉండదు, దేహభ్రాంతి లేకుండా చేస్తాడు. అటువంటి మహాత్ముడైన దత్తాత్రేయుడి చరిత్ర ఇందులో ఉండడం వల్లే మార్కండేయ పురాణం వింటే తక్షణమే సుఖం కలుగుతుంది అని వేదవ్యాసుల వారు ఫలశ్రుద్ధిలో ప్రత్యేకంగా చెప్పారు. మిగతా పురాణాలన్నిటికంటే దీనికి ఒక విశిష్ట స్థానం ఇచ్చారు. కేవలం మోక్షం కావాలంటే భాగవతం విను, ముందు ఇహం పరం రెండూ కూడా కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళు మార్కండేయ పురాణం వినాలి అని స్వామివారు స్వయంగా చెప్పారు వేదవ్యాసుల వారు. మనందరికీ గురుడైన ఆయన మాట మనకి శిరోధారి. నిన్న మనం ప్రారంభించుకున్నాం, జంభుడనే రాక్షసుడి బాధ పడలేక ఇంద్రుడు తక్కిన దేవతలంతా కలిసి సఖ్యపర్వత ప్రాంగణంలో ఉన్నటువంటి పరమ పూజ్యుడిని దత్తాత్రేయుడిని పట్టుకున్నారు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలలో నెగ్గి ఇంద్రుడు నువ్వే దిక్కు అన్నాడు. అప్పుడు ఆయన నీకేం కావాలి అంటే పరమ భయంకరుడు, దుర్మార్గుడు, నీచుడు, అన్నిటికీ మించి వ్యసనపరాయణుడు, దేవతలంటే అసహ్యంతో వాళ్ళ యజ్ఞాలను పాడు చేస్తున్నవాడు జంభాసురుడు, వాడిని సంహరించమనగానే ఆయన మళ్ళీ ఆఖరిసరిగా కూడా పరీక్షించాడు. నేనేమో మధ్యాసక్తుణ్ణి, అంగనారతుణ్ణి, ఈ వేద కర్మలకి వ్యతిరేకంగా ఉన్నవాడు, అటువంటి నాకు మహామతంతో లోకాలని నాశనం చేసేవాళ్ళు, వరగర్వంతో వెర్రవీగేవాళ్ళైన జంభుడి వంటి రాక్షసుల్ని చంపే శక్తి ఎక్కడుంది అంటే, అప్పుడు దేవతలు నువ్వు ఆత్మవిద్య చేత మనస్సును ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకుంటావు, అగ్నిస్వరూపుడివి, సూర్యస్వరూపుడివి, పంచభూతాత్మకుడివి, నీకెక్కడ విధి నిషేధాలు బాగు తప్ప నీకు విధి నిషేధాలు లేవు, అన్నిటికీ అతీతుడివి, సర్వాంతర్యామివి, ఆది విష్ణువి, నీ పక్కన తిరుగుతున్న స్త్రీ ఆదిలక్ష్మి ఇందిర అనగానే ఆయన సంతోషించి ఇప్పటికీ మీరు నన్ను గుర్తించారు అని విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. లక్ష్మీయుక్తముగా స్త్రీ లేకపోతే ఆయన దుష్ట సంహారము చేయలేడు, భక్తులను అనుగ్రహించలేడు. అందుకే ఎప్పుడూ కూడా శ్రీనివాసుడు లక్ష్మీ నారాయణుడు. కుట్టి నారాయణుడు వల్ల మనకు ఉపయోగం ఉంది. ఎప్పుడైనా హోమ్ డిపార్ట్మెంట్ పక్కన ఉంటేనే ఈ పురుషుడు గురువు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు ఉంటేనే ఎవరన్నా గౌరవిస్తారు. ఎప్పుడు మాతృమూర్తి, ఆ తర్వాతే పితృమూర్తి అన్నారు. ముందు తండ్రికి కాదు నమస్కారం, తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి ఉంటే తల్లికి నమస్కరించాక అప్పుడు తండ్రికి నమస్కరించాలి. చాలా గొప్ప అద్భుతమైన జ్ఞానం అండి. పురాణాలు వేదాలు ఇందాక వీళ్ళు ఉపనిషత్ పారాయణ చేస్తూ శ్రియాధేయం అన్నారు కదా, అంటే ధనవంతుడవై అప్పుడు ఇవి, నువ్వే దరిద్రతో బాధపడుతుంటే ఇంకేమిస్తావు. శ్రియతో, శ్రియా అంటే లక్ష్మి చేత ధేయం ఇవ్వబడినది ఇవ్వాలి. లక్ష్మితో ఇవ్వాలి అంటే నువ్వు బాగా కష్టపడి సంపాదించు, నీ డ్యూటీ నువ్వు చేయి, నువ్వు ఉద్యోగం బాగా చేయి, ఎవరికి పెడతావు సేవ చేయబెడతావు, ఉద్యోగాలు బాగా సంపాదిస్తే నీ దగ్గర $100 ఉంటే పక్కవాడికి కలిసి $1 ఇస్తావు. నీ దగ్గర ఏమీ లేకుండా రోడ్డు మీద పడుకుని యాచకుడు అయితే ఇంకేతలకు ఏమి ఇస్తావు. అంచేత ముందు నువ్వు వైశ్యవంతుడివి కా అని మన శాస్త్రం చెబుతున్నది. అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేయి సంపాదించగానే ఎప్పుడు చెప్పరా, అన్ని సంపదలు ఉండి కూడా భోగలాలసుడు కాకుండా ఉండాలి. మరి మిథిలానగర చక్రవర్తికి ఉన్న సంపద ఎవరికి ఉంది? ఇన్ని సంపదలున్నా వాటి మీద వ్యామోహము లేనివాడు కనుక ఆయన విదేవుడు, దేహభ్రాంతి లేనివాడు అని పేరున్నమాట. కొంచెం కష్టమే సుఖాల మధ్యలో ఉండి సుఖాల మీద వ్యామోహం లేకుండా ఉండడం, అది పెద్ద కష్టం కూడా కాదు. ఎలాగా అంటే ఏమీ తిండి లేని రోజుల్లో మనకి వెర్రి ఆకలి ఇస్తుంది, అందుకే దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని పేరు. కానీ అన్ని పిండి వంటలు ఎదురుకుండానే రోజు ఉన్నాయనుకోండి, ఇంక నీకు ఎక్కువ వ్యామోహం ఉండదు. ఆకలి కోసం తింటావు కానీ వ్యామోహంతో తినవు. బాగా మిరపకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఇష్టమని కుర్రాడు తెగతిరిగివాడు నా దగ్గరకు ఒక స్టూడెంట్. వాడికి ఇంక విసిగి ఎత్తిపోయిన రోజు మిరపకాయ బజ్జీల కోసం బదారిపోతున్నాడు, వేదం చదువుకోవటం లేదు, పురాణం చదువుకోవటం లేదని. ఓ రోజు ఏం చేశారు వాడికి, ఒక వారం రోజుల పాటు రోజు ఓ 100 మిరపకాయ బజ్జీలు అక్కడ పెట్టి తినరాని వాడి. 100 పెడితే ఏం తింటాడు వాడు, 100 ఒకటి తిని ఆ తర్వాత ఎంతో వదిలేసేవాడు. ఇంకా ఈ 7 రోజుల్లో వాడికి విరక్తి కలిగింది. అప్పుడు అర్థమైంది వాడికి ఎక్కువ అయిపోతే దాని మీద వ్యామోహం తగ్గుతుంది. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు మోక్షం ఇవ్వడానికి ముందు తనని సేవించే వాళ్ళకి విపరీతంగా సంపదలు ఇస్తాడు. ఈ సంపదలకి వీడి మొహం మొత్తుతుంది అనమాట, ఇక విరక్తి కలుగుతుంది. ఒక స్థాయి దాటితే సంపదలు సుఖమే కోసమా? సంపదలు ఎంత ఉండాలో అంతే ఉంటే తప్ప దాని మీద వ్యామోహం పెట్టుకుని అదే లోకంగా బతికి అదే సంపాదిస్తే ఇంకా విసిగెత్తి మనశ్శాంతి కోసం అన్నీ విడిచి అప్పుడు హిమాలయానికి పోయేవారు పూర్వం. అది రహస్యం అన్నమాట. కాబట్టి విపరీత సంపదలు ఎప్పుడు సుఖం కాదు. కొంతమంది పైకి ఏమీ నాకు వద్దంటాడు కానీ లోపలంతా భ్రాంతి. తీర్థయాత్రలకు వెళితే ప్రతిగ్రహణం దోషము అని ఇతరులకి సమాధానం చెప్పాడు ఒక ఆయన. కానీ ఎప్పుడు తీర్థయాత్రకు వెళ్ళా వాడు ఏమి ఇస్తాడా అని ఎదురు చూసేవాడు ఆయన. కవర్ ఇవ్వగానే దాని మీదే వ్యామోహం. మహాభయంకరం, ఇటువంటి వాటి నుంచి బయటపడాలి. వ్యామోహం ఉండకూడదు అన్నలా శాస్త్రం, అదే లోకముగా బ్రతకంటోంది. అందుకని నీవు సంపాదించు, దాన్ని వెర్రి వ్యామోహంతో పోగేయకు. నీ వైశ్యవంతుడు అయితే ఎంతో కొంత ఇస్తావు. సంపద ఉండి కూడా సంపదలలో మునిగితేలి అదే లోకముగా బ్రతకకుండా ఉండడమే జ్ఞానం అంటే. అందుకని శ్రీయాదేయం, అది కూడా ఇచ్చేటప్పుడు క్రియా సిగ్గుపడుతూ ఏమంటే ఎంతకంటే ఇవ్వలేకపోతున్నానండి అనేవారు. పూర్వం గుర్తుందా మీకు, 3 అడుగులు దానం చేసిన బలిచక్రవర్తిని అక్కడే చిన్న పొరపాటు ఆయన, అన్నీ ఇచ్చి దాత పెంపు సొంపు తలపవలది అన్నాడు. ఆ మాట అనకుండా ఇంకొక మాట అంటే ఈయనకి ఆ పాశబంధం కూడా ఉండదట. మహాత్ముడు బలిచక్రవర్తి, కానీ ఆయన తాళ్లతో కట్టాడు వామనుడు. ఎందుకు కట్టాడు అని కొందరికి అనుమానం. ఎప్పుడు దాత అయ్యా మీకు ఇది ఇస్తున్నానండి, తృణమే ఇస్తున్నానండి, ఎందుకంటే ఇవ్వలేకపోతున్నాను అన్నారు. అంతేగాని నా గొప్పతనం తెలుసుకోకుండా గొడుగో దండిదో అంటావా, భూమి కావాలా, స్త్రీలు కావాలా, భూఖండం కావాలా, భర్త కపిలారాన్ని కాలిఫోర్నియా రాసిచ్చేయమంటావా అని అడిగాడు. అందుకని ఆ చిన్న అహంకారానికి బంధం వచ్చింది. అందుకని ఉపనిషత్తు హ్రియాదేయం అంటుంది, శ్రద్ధయాదేయం. ఇచ్చేది కూడా శ్రద్ధగా అలా విసిరేస్తారు కొంతమంది. పల్లెల్లో కూడా ఢామరి వారేణమే, ఏదో ముష్టివాడి విసిరినట్టుగా. అలా కాకుండా శ్రద్ధగా చేతిలో పెడతాం అనమాట, వినయంగా పెడతారు. ఇప్పుడు వీళ్ళు చూపించారే మార్గం అదనమాట, శ్రద్ధగా ఇవ్వడం. రెండోది కొంతమంది అనుమానంతో శ్రద్ధయా అన్నారు, అశ్రద్ధయా అధేయం అంటారంటే అక్కడ అర్థం అశ్రద్ధయా అధేయం అంటే అశ్రద్ధగా ఇవ్వకు, శ్రద్ధగా ఇమ్ము. మొదటిది శ్రద్ధయా ధేయం, రెండవది అశ్రద్ధయా అధేయం అనమాట. విడదీయాలి సవర్ణదీర్ఘ సంధి. ఎంత గొప్పది! అప్పుడు మాత్రమే పరమాత్ముడు లక్ష్మీయుక్తుడై మనకి దర్శనమిస్తాడు. అందుకనే ఇప్పుడు
జంభాసుర వధం కోసం వచ్చిన దేవేంద్రాదులకు లక్ష్మీ సమేతంగా స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు నా రూపాన్ని మీరు కనిపెట్టారు, మీకు తగిన వరములు ఇస్తాను, మీకు కావలసిందల్లా జంభుణ్ణి చంపడం అంతే కదా, నువ్వు వాడిని ఇక్కడికి తీసుకురా ఇంద్ర, వాడు అంతా చూస్తానన్నట్ట. వెంటనే ఇంద్రుడు కళ్ళు తిరిగి కదా పడిపోయాడు. అదేమిటి నేను ఎలా పడ్డామంటే, మరి లేకపోతే దేవుడి స్వామి వేళంగోణం పడుతున్నావా నాతో, వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చే శక్తి ఉంటే నేనే వాడిని చంపేవాడిని కదా, వాడిని చూస్తేనే ప్రాణం హడలెత్తిపోతుంది, గజగజలాడిపోతున్నాం, భయపడిపోతున్నాం, వాడు మహాపరాక్రమవంతుడు, వాడు మామూలు క్రూరుడు కాదు, చిత్రవధ చేయటంలో వాడు అంత గొప్పవాడు, చిత్రవధ ప్రౌఢిమ చూపిస్తాడు వాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుడు వారు పిలుస్తున్నారు, నిన్ను చంపుతారట రా అంటే వస్తాడా, మమ్మల్ని చంపుతాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళలేనంటే, ఇంద్ర కొంచెం జాగ్రత్తగా విను, వాడిని ఇక్కడికి తీసుకురావడానికి నీ అనేక రకాలైన శక్తులన్నీ ఉపయోగించు, ముందు వాడి దగ్గరికి వెళ్ళు, కవ్వించి యుద్ధానికి రమ్మను, వాడు నీ వెంట పడ్డాడు అనుకో, పడగానే నీకు బాగా అలవాటైన పని ఉంటుంది, 1 2 3 రన్ అని పరిగెత్తుంది, వాడు నేను దరువు ఇక్కడికి వస్తాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నేను వాడి సంగతి చూస్తానన్నట్ట. ఇది బాగుందండి, వెన్ను చూపించి పరిగెత్తమన్న ఆ ఒక్క ముక్క మాత్రం ఆయనకు చాలా నచ్చింది. వెంటనే పరుగు పరుగున దేవతలను వెంట పెట్టుకుని, ఓరి జంభాసుర నీకు పౌరుషం ఉంటే యుద్ధానికి రా అన్నాడు. దాంతో వాడు దేవతల వెంట పడ్డాడు రాక్షస సైన్యంతో. దేవతలు వాడు 4 బాణాలు కొట్టేసరికి పరిగెత్తి పారిపోయి వచ్చేసారట, కంగారు పడిపోయి. వాడి పరాక్రమం కాస్త పుస్తా కదండి, అమృతం తాగిన దేవతలను కూడా గాయపరచగలిగే శక్తి వాడికి ఇచ్చాడు బ్రహ్మ. అందుకే ఆ కోతలకి ఓహటించలేక తట్టుకోలేక పరుగు పరుగులు వచ్చేసారు దేవతలు. రావడంతో దత్తాత్రేయుడు వెనకాల దక్కున్నారు. వాడు వచ్చాడు జంభాసురుడు తన సైన్యంతో పాటు దత్తాత్రేయుడి దగ్గరికి. ముందు ఈ దత్తుడిని చంపి ఆ తర్వాత వెనుక ఉన్న దేవతల్ని చంపుతానంటూ వేషం వేరేస్తూ అక్కడికి వచ్చాట. వాడి దృష్టిలో ఎవడో శ్మశానంలో తిరిగి ఒక బెచ్చగాడు అనుకున్నాడు పాపం, అవధూత గారు కదా ఆయన, చిరిగిపోయిన గుడ్డలతో ఇంకో చీకొట్ట ముక్క అది కూడా ఏమీ లేదు, ఎంతో బూడిది పూసుకున్నాడు, శ్మశానంలో ఉన్నాడు. కానీ పక్కన మాత్రం ఒక అపూర్వ లావణ్యం అది కనపడింది. ఈ ముష్టివాణ్ణి చంపి ఆ తర్వాత దేవతల్ని చంపుదామని ముందుకు దూకిన జంభుడికి భిక్షుడాకారంలో ఉన్న స్వామివారి పక్కన ఉన్న సుందరి కనపడగానే వాడన్నీ మరిచిపోయి, ఓయ్ బాబు ఏమి అపూర్వ లావణ్యం, ఏమి సౌందర్యం, ఈ ఆడవాళ్ళకి ఏమన్నా బుర్రుండదా ఏమిటి, నాలాంటి సౌందర్యవంతులు ఐశ్వర్యవంతులు ఉండగా చూస్తూ చూస్తూ ముష్టివాణ్ణి ఎలా కట్టుకున్నారు, ఈ ప్రేమ అందుకే గుడ్డిది అనుకున్నాడు బాబు వాడు. చాలా చోట్ల ఇలాగే ఉంటుంది ఇప్పుడు కూడా కలియుగంలో కూడా, ఆయనంటే అవధూత పక్కన పెట్టండి, ఎందుకు పనికి రాకుండా తన దగ్గరకు వచ్చేటటువంటి వాహనాల్లో పెట్రోల్ దొంగిలించే ముగ్గురే ఒక మెకానిక్ ఉన్నాడు, ఆటో మెకానిక్, మా ఊళ్ళో ఎంఎస్సి చదువుకున్న అమ్మాయి వెళ్ళి వాడిని వెళ్ళి చేసుకుంది, ఏం జీవితం కర్మయోగం కాకపోతే, వాడు చూస్తే సాయంత్రం అయ్యేసరికల్లా ఈ పెట్రోల్ అని మీ ఆడబుద్ధతో తాగి చిత కొట్టివాడు, చివరి ఒక కనుపోయింది అమ్మాయి, నేను చెప్పాను జాతకలు ఇచ్చా నీకు దరిద్రం పట్టుకుంది జాగ్రత్త తల్లో అన్నా, మిమ్మల్ని నడపకుండా పెళ్లి చేసుకోనంది అంది, వాడు కనపడగానే అన్నీ మర్చిపోయాడు వెళ్ళిపోయింది. ఇది అన్నమాట పూర్వజన్మ కర్మయోగం అంటే. ఈ దరిద్రపు యోగాలు కొన్ని లలాట లిఖిత రేఖ అంటారు, దాన్ని ఎవరూ మార్చలేరు, లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశిక్యది, అన్ని భగవంతుడు శుభలక్షణాలు ఇస్తే మన కర్మయోగం వల్ల వాటిని భ్రష్టత్వం పొందించుకోవడం అంటే ఇది. కానీ జంభాసురుడు ఆ ఊహతో అన్నా వాడు అజ్ఞానంలో పడన్నా ఒకందుకు ఒక గొప్ప మాట అన్నాడు, ఐశ్వర్యం లేనివాడు అనగా ప్రభుత్వం ఉండి కూడా దాన్ని విడిచిపెట్టినవాడు అవధూత అంటే, అటువంటి ఐశ్వర్యహీనుణ్ణి ఈ సుందరి పట్టుకుంది అనుకుని, సుందరి ఈ మూఢాత్ముడితో నీకెందుకు పని, నా వెంటరా అన్నాడు. ఆయన ఒప్పుకుంటే వస్తానందంటే ఆ సుందరి వెంటనే ఇటు తిరిగి, ఏమో భిక్షుకుడా ఈ శ్మశానంలో కూర్చునేవాడికి నీకెందుకే భార్య, నీకే తిండి లేదు ముష్టెత్తుకుంటున్నావు, పిండ ప్రదానాలు చేస్తే వచ్చేవాటిని ఒడుగు తింటున్నావు, ఆ సుందరిని ఏం పోషిస్తావు, నాకు ఇచ్చేసావనుకో నేను పట్టుకుపోతాను, ఏ యుఎస్ఏలోనూ మంచి ఉద్యోగం చేసుకుంటాను నేను, నాకు ఇస్తావా అన్నాడు. స్వామివారి చమత్కారం వేరు కదా, అందుకని ఆయనే ఉన్నాడు వెంటనే, నాయన నేనేమైనా ఆమె రమ్మన్నా తనంత తాను వచ్చి వదిలిపెట్టడం లేదు, నన్ను ఆమె ఇష్టపడితే నువ్వు పట్టుకుపోవచ్చు, నాకేమో అభ్యంతరం లేదు, నేను ఎవరిని రమ్మన్నో పొమ్మన్నన్నాడు ఆయన. ఇప్పుడు వీడేమన్నాడు చూసావా,
వాడు ఏదో పెద్ద పడబడుస్తాడు అనుకున్నావు నువ్వు, నిన్ను రమ్మనలేదట పొమ్మనడట, ఇప్పుడు నీ ఇష్టం అడితే పట్టుకుపోతానన్నాడు. అప్పుడు ఆవిడ చిరుడవ రవి, మా స్వామివారు అంత మాట అన్నాక నీతో రాకుండా ఎలా ఉంటాను, కానీ నాకు ఒక నియమం ఉన్నది, నువ్వు నన్ను రెండు చేతులతో ఎత్తి నడినెత్తి మీద పెట్టుకో, ఆ క్షణమే నేను నీతో వస్తానండి. కొన్ని పాఠాంతరాలలో పల్లకీలో పెట్టి నెత్తి మీద పెట్టుకో అని కూడా ఉన్నది. ఏదైతేనే మొత్తం మీద శిరస్సు మీద నన్ను మోసినట్టయితే నీతో వస్తానన్నది. వెంటనే మూర్ఖుడు బుట్టలో పడిపోయాడు. ఓ నిన్ను ఎత్తడానికి పెద్ద కష్టమా అని రెండు చేతులతో తామర పువ్వులో కూర్చుని ఉన్న ఆ అనఘాదేవిని ఆదిలక్ష్మిని ఎత్తి ఆవిడ లక్ష్మిని కూడా తెలియదు అడిగి సరిగ్గా నెత్తి మీద పెట్టుకున్నాడు. చెప్పాక కొన్ని చోట్ల పల్లకీలో ఎత్తి మరీ నెత్తి మీద పెట్టుకున్నారు రాక్షసులను ఉన్నది, ఎలా అయినా మొత్తం మీద నెత్తి మీద పెట్టుకోవడం ఖాయ పెట్టుకున్నారు. వెంటనే ఒక తమాషా జరిగిందిట. ఆ క్షణమే పెద్ద విస్ఫోటం జరిగింది. అక్కడ పెద్ద బాంబు పేలిపోతే ఎలా ఉంటుందో అలా పేలిపోయింది. జంభాసురుడి తల పగిలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. వెంటనే ఈయన అన్నాడు, విష్ణువు ఈ మిగతా రాక్షసులందరికీ కూడా ఐశ్వర్యం నశించింది, జంబుడు తెచ్చాడు, వాళ్ళని చంపేయండి అనగానే రాక్షసులు వెళ్ళిపోయి పారిపోతూ పారిపోతూ కూడా వెనక్కి తిరిగి దేవతలతో యుద్ధం చేశారు. వీళ్ళున్నంత వరకు అయినా దేవతలు వాళ్ళని చీల్చి చెడ్డాడారు, మిగిలినోడు పారిపోయారు. ఇప్పుడు ఈ దేవతలకు అనుమానం వచ్చింది, అసలు యుద్ధం లేదు, ధనుస్సు పట్టుకోలేదు, ఏదో లక్ష్మీదేవిని నెత్తి మీద పెట్టుకున్నాడు వాడు, వాడి తలకాయ పగిలిపోయింది, కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది వాడి బాయిదారి తలకాయ. ఇంతలా భయంకరంగా పగిలిపోయింది, అసలు ఏం తమాషా చేసావు స్వామి అని అడిగితే అప్పుడు చెప్పాడు విష్ణుడు, మేనం పురుషుని సప్త స్థానంబులు గడచి తలకు జని సిరివిడుచున్ మానుగవాని. నాయనలారా, ఇందులో ఓ చమత్కారం ఉంది. అందరినీ యుద్ధం చేసి చంపక్కర్లేదు, చంపడానికి నేను ఒక గొప్ప మాయని ప్రయోగించా, ఆ మాయ లక్ష్మి. లక్ష్మీదేవి మన శరీరంలో మానవ శరీరంలో 7 స్థానములలో ఉంటే శుభమునిస్తుంది. ఈ 7 స్థానములు దాటి 8వ స్థానం తల మీదకి వెళ్ళిందా వాటిని నాశనం చేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి వల్ల నాశనం పొందాలంటే శిరస్సు మీదకి లక్ష్మీదేవిని పంపడమే అనగానే అదేదో మాకు పెద్దగా అర్థం కావటం లేదు, ఆ వివరం చెప్పు అన్నారు వెళ్ళి దేవతలు. ఇప్పుడు 7 స్థానములలో ఉంటే శుభం కలిగిస్తుంది, తలకు వెళితే నాశనం చేస్తుంది అంటే ఏమర్థమవుతుంది మాకు, మేము అంత పండితులం కావు, కొంచెం సులభంగా వివరించు అన్నారు దేవతలు. వెంటనే అన్నారు వాళ్ళు అనమాట, అరిమిషుల స్థానములు తత్ఫలములు జననుత చెప్పుమా అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, లక్ష్మీదేవి మన శరీరంలో 7 స్థానములలో ఉండుగాక అని ఒకప్పుడు నేను శాసించాను, అందువల్ల నా శాసనం ప్రకారం లక్ష్మీదేవి ఈ భూలోకంలో జన్మించిన ప్రతి స్త్రీ పురుషుల శరీరాలలోనూ కూడా వాళ్ళు రాక్షసులైనా దేవతలైనా మొత్తం మీద ఎవరైనా వారి శరీరములలో 7 స్థానములలో ఉండడానికి ఒప్పుకున్నది. అందులో మొట్టమొదటిది పదములు, పురుషుని పదముల పొంది ఇందిర శుభమందిర స్థితి. మన పాదాలలోకి లక్ష్మీదేవి వస్తే అప్పటి నుంచి మనకి గృహయోగం కలుగుతుంది. అందువల్ల లక్ష్మీదేవి మన పాదాలను పట్టుకుందంటే వెంటనే ఎక్కడున్నా సరే అడవిలో పారేసిన సొంతిల్లు వస్తుంది. మీరు చూసారు లేదు, అరణ్యాల్లో కూడా మంచి ఆశ్రమాలు కట్టుకుని సుఖంగా ఉన్నవాళ్ళు ఉండాలి. లక్ష్మీదేవి పాదాలలో లేకపోతే ఎంత సంపాదించినా ఇండియాలో ఉన్నా శానోజయలో ఉన్నా వాడు ఎప్పుడు రెంటెడ్ హౌస్ వాడు బతుకంతే, ఇతరుల మీదే ఆధారపడతాడు. కాబట్టి పాదములలో లక్ష్మి ఉంటే వెంటనే గృహయోగం వస్తుంది. దీనికి ఇంకొక చమత్కారం చెప్పాలి. ఇక్కడ పాదాలలోకి లక్ష్మి రావాలంటే ఏం చెయ్యాలి? స్త్రీలు తరచుగా పసుపు పూసుకోవాలి. మగవాళ్ళు వీలున్నంత వరకు మూత్ర విసర్జనకు వెళ్ళి రాగానే మరీ ఏ విమానంలోనూ ఉంటేనో ఇంకో చోట భయంకరమైన హిమాలయ పర్వతాలు వంటి చలి ప్రాంతంలో నీళ్లలో గాడు పెడితే ప్రాణమే పోతుందన్నంత చల్లగా ఉంటేనో తప్ప తక్కిన వెంటలో వెంటనే పాదం ప్రక్షాళన చేసుకోవాలి. భోజనం చేసినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు, శనికి తైలంతో అభిషేకం చేసినప్పుడు, ఈ మూత్ర విసర్జనాదులకు వెళ్ళినప్పుడు పాద ప్రక్షాళన చేసుకుని అప్పుడు వాడి ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి పాదాల్లోకి వస్తుంది. తల్లిదండ్రులకి రోజు పాదాలకు నమస్కరిస్తే అటువంటి వాళ్ళ పాదాల్లోకి లక్ష్మీదేవి చేరుతుంది. పురాణములకు తప్పక వెడితే వీలున్నంత వరకు కథాశ్రవణం చెయ్యాలి. కథాశ్రవణ కుతూహలాయత్త చిత్తులు అనగా ఎప్పుడు సాయంత్రం అవుతుంది లేక ఎప్పుడు పగలవుతుంది,
మహాపురాణాదులు శ్రద్ధతో విందాం అని ఆ పురాణాలకు నడిచి వస్తారు. చూసారా అటువంటి వాడికి నడిచి వస్తారంటే నేను చెప్పేది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా నడిచిరమని కాదు, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కూడా నడిచి రాకుండా తోపుడు బళ్ళల్లో వస్తే మాత్రం పాదాల్లోకి లక్ష్మి రాదు. సహజంగా లోపలికి తోపుడు బళ్ళ మీద రారనుకోండి, మీకు గ్యారంటీ అందుకే మీ పాదాల్లోకి లక్ష్మి వస్తుంది, మీకు సొంత ఓన్ హౌస్ గ్యారంటీ, మీరందరూ ఓనర్స్ అనమాట. లేరు వాడు ఓనర్స్, వానరానికి ఓనరానికి తేడా ఏంటంటే లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే వాడు ఓనర్ అవుతాడు లేకపోతే వానరం అవుతాడు. ఇప్పుడు పాదాలలోకి లక్ష్మి రావడానికి ఈ మార్గములు చేయవలెను. ఇంకొక సులభమైన మార్గం కూడా చెప్పారు, తరచుగా ఆలయాలలో 108 ప్రదక్షిణ చేస్తారు చూసారా, వారి పాదాలలో కూడా లక్ష్మీదేవి చేరుతుంది. భార్యాభర్తలిద్దరూ భక్తి శ్రద్ధలతో సప్తపది అనే పేరుతో అగ్నికి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా లక్ష్మీదేవి పాదాలలోకి చేరుతుంది. అప్పుడు నమ్మకంతో చెయ్యాలి అది కూడా, ఏదో పురోహితుడు చేస్తున్నాడు రా అని అవిశ్వాసంతో గతిరేక చేస్తే మాత్రం లక్ష్మి కాదు. అరుంధతి నక్షత్ర దర్శనం కోసం అడుగు తీసి అడుగు వేస్తే అప్పుడు కూడా పాదాలలోకి లక్ష్మీదేవి చేరుతుంది. ఇవన్నీ సూక్ష్మ రహస్యాలు అన్నమాట, ధర్మ సూక్ష్మాలు అంటారు వీటిని. ఇంకో రహస్యం చెప్పరా, ఎవరికైనా ఉపకారం చేయడానికి మనం పరిగెడితే, ఇప్పుడు ఉదాహరణకి ఏ గురువులకు పాదరక్షలు తీసుకురావడానికి మనం నడిచేయడం, ఈ గురువుల పాదరక్షలు తీసుకురావడానికి మనం నడిచిన ప్రతి అడుగు కూడా అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది, అప్పుడు మన పాదాల్లోకి లక్ష్మి వస్తుంది. అందుకే పూర్వం ఇళ్ళకి ఎవరైనా పెద్దలు వస్తే వీళ్ళే బయటకు వచ్చి ఆ పాదుకలు అందుకుని లోపల పెట్టి అప్పుడు వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన తలుకునేవారు, అలా తలుకోగానే వాళ్ళ పాదాల్లోకి లక్ష్మి చేరుతుంది. ఇంకొకటి కూడా, ఆడవాళ్ళు తప్పక పాదాలకు నూపురాలు పెట్టుకోవాలి. ఈ నూపురాలు అంటే పట్టీలు అంటాం కదా వాటిని అనమాట, పట్టాలు పెట్టుకుని తీరాలి. అవి వెండైనా బంగారమైనా పనికి వస్తాయి, బంగారం పనికిరాదని చెప్పిన మాట ఉంటే అబద్ధం, బంగారం ఉంటే లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే ఈ మాట భయపడిపోయి మగవాడు వద్దన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే బంగారం పట్టాలు చేయించండి బాబోయ్ అంటే వీడు ఏమైపోతాడు, ఏదో ఇలాంటి ఐశ్వర్యవంతులు అంటే చేయిస్తాను కొన్ని సామాన్యులైతే గదగదలు అడిపోతాడు. అందుకని ఎందుకు వచ్చిందని వెండి పట్టాలు రోల్డ్ గోల్డ్ తప్ప గోల్డ్ వద్దన్నారు. అంతే తప్ప అది నిషిద్ధం ఏమి కాదు, శాస్త్ర నిషిద్ధం కాదు, అది భ్రమ. ఇప్పుడు మాత్రం మీరు ఇది విని వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళని వీడించారంటే ఇక నా పురాణం వినడానికి వచ్చేవాడు పరిస్థితి ఇబ్బంది వస్తుంది. అందువల్ల అవకాశం ఉన్నంత వరకు మాత్రమే ధరించమన్నారు. నిరవకాశులకి అంటే ఐశ్వర్యం అంతగా లేకపోతే దాని గురించి పట్టించుకోకరు. ఈ పాదాలకి పట్టాలు ధరిస్తే కూడా లక్ష్మీదేవి ఆ పాదాల్లో చేరుతుంది. ఇక రెండోది ఏంటి, నడుముకి చేరితే కటిమండలమున నుండి మాణిక్య వస్త్రభూషోన్నతి, నడుము దగ్గర లక్ష్మీదేవి చేరితే మంచి వస్త్రాలు లభిస్తాయి వాళ్ళకి, దాంతోపాటు ఆభరణాలు కూడా లభిస్తాయి. మనకి బాగా గోల్డెన్ జ్యువెలరీస్ అవన్నీ వస్తున్నాయంటే దాంతోపాటు మంచి మంచి అంచుపచ్చులు ప్యాంట్లు ఇవన్నీ వేసుకోగలుగుతున్నామంటే లక్ష్మీదేవి మనకి కటిమండలంలో అంటే నడుము స్థానంలో చేరింది అని అర్థం అన్నమాట. దీనికి మనం చేయవలసింది ఏమిటంటే సూర్య నమస్కారం సాష్టాంగ నమస్కారాలు చేయాలి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మగవాళ్ళు పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు నడుము ప్రాంతంలోకి లక్ష్మి చేరుతుంది. స్త్రీలు మోకాళ్ళ మీద వంగి మాత్రమే నమస్కరించాలి, వక్షస్థలం నేలకి తగిలించకూడదు కనుక, అలా తగిలిస్తే మళ్ళీ దోషం. ఈ నమస్కారాదుల వల్ల అలాగే ఈ ఉపన్యాసాదులకు వచ్చినప్పుడు కూడా ఒకసారి వినయంగా వంగి నమస్కరించిన, తరచుగా సూర్యభగవానుడికి సాష్టాంగపడి సూర్య నమస్కారాదులు చేసిన, సంధ్యావందన కార్యక్రమం చేసిన, ఇటువంటి వాటి వల్ల నడుము ప్రాంతంలోకి లక్ష్మీదేవి చేరుతుంది. ఇక తరువాతది క్రోడాంగమున అంటే వక్షస్థల మధ్య భాగానికి క్రోడాంగము అని పేరు. ఇక్కడ కనుక లక్ష్మీదేవి చేరిందంటే అటువంటి వాడికి బహు సుత వృద్ధి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి వక్షస్థలంలో ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ ఒక చిన్న గుంటలో ఉంటుంది వక్షస్థలం దగ్గర, అసలు క్రోడాంగం అంటే ఇదనమాట, ఇక్కడ చేరిందంటే లక్ష్మి తప్పక వాడికి సంతానం కలుగుతుంది. ఇక్కడ ఉండడానికి ఏమి చెయ్యాలి, తరచుగా రెండు చేతులు ఆంజనేయుడిగా జోడించి నమస్కరిస్తాడు చూసారా, అలా వినయంగా నమస్కారం చేస్తూ 108 ప్రదక్షిణలు చేసినా లేదా గురువులకి నమస్కారం చేసినప్పుడు రెండు చేతులు జోడించి మరి పాదాల మీద పడినా, తరచుగా భగవత్ స్తోత్రాలు పారాయణ చేసినా, వేద వేదాంగాలని బాగా శ్రద్ధగా విన్నా, మహాత్ములకి తరచుగా దానం చేసేటప్పుడు, ఇప్పుడు చాలా తేలిక చెబుతాను, ఇదేదో ఒక ధనం అనుకుందాం, ఈ ధనాన్ని ఇలా చేతిలో పెట్టకుండా రెండు చేతుల మధ్యలో పట్టుకొని క్రోడాంగం మధ్యలో జోడించి నమస్కరించి అప్పుడు రెండు చేతులతోటి దానం చేసిన ఇటువంటి దానవేత్తలకి ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి చేరుతుంది. ఇంకా హృదయంలో ఉంటే అటువంటి వాళ్ళకి
అనుకున్నటువంటి పనులై తీరుతాయి. మర్మాంగములలో చేరిన లక్ష్మీదేవి భార్యాభర్తల సౌఖ్యాన్ని, రతి సౌఖ్యాన్ని, మంచి ఆదర్శ దాంపత్యాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి ఇక కంఠస్థానంలో ఉంటే అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏమి కావాలంటే ఆ వస్తువు లభిస్తుంది. ముఖంలోకి చేరితే మంత్రుల వాక్య సమగ్ర కాంతి అన్నారు. చక్కని మాటలు వస్తాయి, కవిత్వం వస్తుంది. వరుసగా పాదము, గుహ్యస్థానము, కటిస్థానము, క్రోడాంగం అంటే వక్షస్థల మధ్యభాగము, హృదయస్థానము, కంఠస్థానము, ఇదిగో ముఖస్థానం. ఇప్పుడు కూడా వేళకి అన్నం దొరుకుతుంది చూసారా, కొంతమందికి వాళ్ళందరికీ ముఖంలో లక్ష్మి ఉందని అర్థం. వక్త్రాబ్జి లక్ష్మి ఈవిడనమాట. ఈ ముఖపద్మంలో ఉన్న లక్ష్మి వల్ల వేళకి భోజనం వస్తుంది, మంచి వాక్కు వస్తుంది, కవిత్వం వస్తుంది. వాడు మాట్లాడితే జనం ఆకర్షితులవుతారు. ఎడతెరపి లేకుండా, అనర్గళంగా, తడువుకోకుండా మాట్లాడగలుగుతాడు. ఇవన్నీ కూడా ముఖంలో ఉన్న లక్ష్మీదేవి ఇస్తుంది. దీనికి మనం ఏం చెయ్యాలి అంటే వీలున్నంత వరకు నోటితోటి పవిత్రమైన మాటలే మాట్లాడాలి. అనవసర ప్రసంగం చేయటం కానీ, పరనింద ఎక్కువగా చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. అత్యావశ్యక స్థితిలో తప్ప అసలు పరదోషణమే వద్దుకోమన్నారు. నోటితోటి వేదాలని పలకడం, ఈ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇటువంటి నామాలను ఉచ్చరించడం, వీటి వల్ల లక్ష్మీదేవి నోట్లో చేరుతుంది. చేరితే ఇది ఇందాక చెప్పినట్టుగా కవిత్వం వస్తుంది, కాంతి వస్తుంది, భోజన సౌకర్యం లభిస్తుంది, వీడికి వాక్శుద్ధి వస్తుంది. ఈ సప్తస్థానములు దాటి ఇంకా పైకి వెళ్ళిందంటే లక్ష్మి వాడిని పతనం చేస్తుంది. అందుకే పూర్వం ఎవడన్నా పాడైపోతే ఏమనేవారు, ఒరే వాడికి తలకెక్కిందిరో ఈ సిరి అనేవారు. అంటే ఐశ్వర్య పదం నెత్తికెక్కిందని అంతరార్థం. లక్ష్మీదేవి నెత్తికెక్కడం అంటే కేవలం భౌతికంగా ఒక రూపంతో శిరస్సుకి ఎక్కడం కాదు. నాకు డబ్బుందనే అహంకారం పెరిగిపోయినా, లేక ఇతరులను అవమానపరుస్తూ ఉన్న ఈ గర్వం వల్ల, ఈ వ్యసనాదుల వల్ల, అప్పుడు లక్ష్మి శిరస్సుకి ఎక్కుతుంది. దాంతో వాడికి పతనం మొదలవుతుంది. ఇంకొకటి, ఈ లక్ష్మీదేవి ఎప్పుడు గోడ చివరిలో ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మీ. అందువల్లే రెండు చేతులతో నెత్తి మీద పెట్టి ఇలా గోక్కోకూడదన్నారు. ఈ తర్వాత పద్యంలో వస్తుంది, తలతీట ఇరుగేల తగదు గోకగా. తలకాయ దొరద పెట్టినప్పుడల్లా నెత్తి మీద పెట్టి బరుకో బరుకో అని రెండు చేతులు పెట్టి గోక్కుంటే ఇందులో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఈ నెత్తికి వెళ్ళి ఇక ఇక్కడి నుంచి వీడికి పతనం ప్రారంభమవుతుంది. అదేమిటో ఈ మాటలుగానే దొరద చూసారు కదా, అప్పటిదాకా మీకు దొరదా, అప్పుడు ఏం చెయ్యాలి? అందుకే చిన్న పాకెట్ కుంకు పెట్టుకునే వారు గోరకాలను నెత్తి మీద పెట్టుకుని గోక్కోవడంను, లేదా కాస్త గోల్డ్ ఇలా పక్కకు పెట్టి ఇలా గోక్కోమని చెప్పారు మొండి గోళ్లతోటి. అంతే తప్ప డైరెక్ట్గా వేళ్లతోటి తల అందుకే గోక్కోకూడదు. పెద్దలు ఏం చెప్పినా అవి వేదవాక్యాలు. చేతులు నెత్తి మీద పెట్టుకొని ఇచ్చేవారు కదా తెలిసే పూర్వం, ఎవరైనా నెత్తి మీద చేతులు పెట్టుకుంటారే, చేతులు నెత్తి మీద పెట్టుకోకరా దరిద్రం అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి శిరస్సుకి ఎక్కితే పతనం మొదలవుతుంది అక్కడి నుంచి. ఎంత సులభంగా చెప్పారు. అందుకే పెద్దలు ఏం చెప్పినా మూఢ విశ్వాసాలు కాదు, అజ్ఞానము కాదు. వాడని మూడులను వాడు వీడు మూడు, వీళ్ళ నాన్నని వాడి తండ్రి చెప్పినటువంటిది మూఢ విశ్వాసం అన్నాడు అనుకోండి, వీడు మూడుగా అవుతాడు. తండ్రి కంటే వీడు ఏమైనా గొప్పవాడా? కాకపోతే నువ్వు ఇంకా 4 సార్లు కంప్యూటర్ టిక్ టిక్ అని యాపిల్ ఐప్యాడ్లు నువ్వు యూజ్ చేస్తున్నావు, ఆయన యూజ్ చేయరా. నువ్వు యాపిల్ యూజ్ చేస్తున్నావు, ఆయన నిత్యం ప్యూపిల్ అయ్యా. ఆయనకంటే గొప్పవాడు ఏం కాదు, నువ్వు మహాత్ములు వాడు. తెలిసి తెలియక కాదు, జ్ఞానముతో చెప్పినవి. చదువున్నా రాకపోయినా పల్లెటూళ్ళలో వాళ్ళు కూడా సకల శాస్త్రాలని ప్రవర్తన ద్వారా, వాళ్ళ అభ్యాసాల ద్వారా, కర్మాచరణం ద్వారా అంటే రోజు ఆచరించడం ద్వారా చూపించారు వాళ్ళు. మహాత్ములు, అందుకే వాళ్ళని మనం గౌరవించాలి. ఇప్పుడు ఎందుకు చెప్తామంటే, నాయనలారా తల మీదకి పెడితే లక్ష్మి పతనావస్థకి తీసుకెళ్తుంది. తెలుసో తెలియకో ఈ రాక్షసులు జంభాసురుడు లక్ష్మీదేవిని నెత్తి మీద పెట్టుకున్నాడు, దాంతో వాడి తల పగిలి వాడు చచ్చిపోయాడు. విస్ఫోటనమయ్యి ఇక మిగతా వాళ్ళని మీరు చంపారు, అందువల్లే వాడిని ఇక్కడికి తీసుకురా చంపుతానన్నాను. వాడికి బ్రహ్మ ఆయుధముల వల్ల చావు లేకుండా వరమిచ్చాడు. ఆయుధాలతో చావని వాడు ఏం చెయ్యాలి? ఇలా పతనం చెయ్యాలి. అందుకని వాడిని ఇక్కడికి తోలుకు రమ్మన్నాను. మీరు తోలుకు వచ్చారు, వాడు తెచ్చాడు, ఇక మీరు జాగ్రత్తగా ఉండండి అని. కానీ అప్పుడు దేవతలు ఆ మహాత్ముడికి నమస్కరించి ఆ రోజు నుంచి దత్తాత్రేయ జయంతి నాడు ఆయన్ని పూజించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో కృతయుగంలో మహానుభావుడు కార్తవీర్యుడు అనేటటువంటి రాజుగారు కూడా ఈ దత్తాత్రేయుడికి శిష్యుడయ్యాడు. పూర్వం శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి వల్ల గుర్రం రూపంలో ఉండగా, అది పెద్ద కథ అంతా చెప్పరు కానీ,
ఒకప్పుడు లక్ష్మీదేవిని విష్ణువు గుర్రం అయిపోని చెప్పించాడు కోపంతో. దాంతో ఆవిడ ఆడగుర్రం అయ్యింది. నాకు శాప విముక్తి ఏమిటి అంటే నా వల్ల నీకు సంతానం కలిగితే శాప విముక్తి అన్నాడు. అందువల్ల ఆవిడికి సంతానం కలిగితే కానీ గుర్రం రూపం నుంచి విముక్తి రాదు కనుక ఈయన కూడా మొక్క గుర్రం రూపంలో వెళ్ళాడు. కురుక్షేత్ర ప్రాంగణంలో ఆడగుర్రం రూపంలో ఉన్న లక్ష్మీదేవికి మొగ గుర్రం రూపంలో ఉన్న విష్ణువుకి పుట్టిన కొడుకు ఒకడు ఉన్నాడు. హయమునకు హయమునకు పుట్టాడు కనుక హయహయుడు హయహయుడు అన్నారు ఆయన. అతనికి యాకవీరుడు అని పేరు. ఆ యాకవీరుడి భార్య యాకావళి. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. వాడికి కృతవీర్యుడు అని పేరు. అందుకే ఇదంతా హైహయ వంశం అన్నమాట. స్వయంగా విష్ణువుకి మనవడు కృతవీరుడు అంటే. ఆ కృతవీర్యుడు మహావీరుడు. వాడి పరిపాలనలో ఎక్కడ దొంగలు లేరు, నీచులు లేరు, పాపాత్ములు లేరు. ధర్మం నాలుగు పాదాల నడిచింది. అతని కాలంలో పరిపాలన అంటే నిజమైనది ఇది, రాజ పరిపాలన అంటే అని జనాలు పొగిడేవారట. ఆయన 10,000 సంవత్సరాలు పరిపాలించి చచ్చిపోయాడు. ఆయనకు ఒక్కడే ఒక కొడుకు. వాడికి కార్తవీర్యుడు అని పేరు. కృతవీర్యస్య అపత్యం పవాన్ కార్తవీర్య. కృతవీరుడు కొడుకు కనుక వాడిని కార్తవీరుడు అన్నారు. వీడు తండ్రిలాగే ధర్మాత్ముడే, కానీ తండ్రికి ఉన్న బలం లేకుండా పోయింది. మాతృదోషం అని ఒకటి ఉన్నది. తల్లి, ఇతని తల్లి ఇతను గర్భంలో ఉండగా ఈ అర్చనలన్నీ వ్యర్థమేమో, ఆవు పాలతో అభిషేకం చేసే కంటే ఆవు పాలు తాగితే కడుపులో పెడితే మంచిది కదా అనుకుందిట. ఆవు పాలతో అభిషేకం చేస్తే నష్టం అని అంటే ఈ అభిషేకాదులని కొంచెం మనస్సులో శంకించింది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కొంతమంది అజ్ఞానంలో పడుతూ ఉంటారు. చాలా పెద్ద పొరపాటు ఇది. నువ్వు ఎంత వండినా కుళ్ళిపోయేది కుళ్ళిపోతుంది. పరమేశ్వరుడి లింగం మీద పోసే పాలు వ్యర్థమని ఎప్పుడు అనుకోకు. అసలు ఆయనే ఇస్తున్నాడు అన్నీ. పోసే కొద్దీ అక్షయమవుతాయి పాలు. అలా పోయకపోతే అది ఎప్పుడూ నష్టమే. భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగములని 4 ఉన్నాయి. ఇందులో భక్తి యోగం చాలా గొప్పది. అది మన కంటికి అంత తేలిగ్గా అర్థమవదు. సామాన్యుని యొక్క బుర్రకు అర్థం కానిదే భక్తి అంటే. ఈ అభిషేకాదుల వల్ల వచ్చే ద్రవ్యాలు అర్థమవుతాయని ఎప్పుడు అనుకోదు. ఈ పంచభూతాల్లో ఎన్నో సూక్ష్మ క్రిములు వాటిని సేకరిస్తాయి. ఆ పంచభూతాలలో ఉన్న క్రిముల రూపంలో ఉన్న పరమాత్మునికి అది అందుతుంది. కాబట్టి ఒకవేళ మనం దాచిన పుండిపోట్లా, ఇళ్లలో పెట్టి పెట్టి పాలు పారబెట్లా, ఎన్ని ఆహార పదార్థాలు రోజు పెంటపాలు అవుతున్నాయండి. అభిషేకం దగ్గరేమో వ్యర్థం అంటావా? ఆ పాలు పోయడం, పెరుగు పోయడం, తేరు పోయడం వ్యర్థం అంటున్నాడు వీడు. రోజు పళ్ళల్లో తిన్న అన్నంలో సగం సగం కనుక అందులో పోయకుండా ఉంటే దాంతో లోకంగా బాగుపడదా? అలాగే ఈ దిక్కుమాల సినిమాల కోసం ఖర్చు పెడుతున్నారే, అడ్డమైన సినిమాల కోసం. ఆ సినిమాల కోసం పెట్టే ఖర్చులు కనుక దాచేస్తే దాంతో ప్రజలు ఇంకా సుఖపడతారు. అవి మాత్రం మాన్రు వీడు. ఇవి మాత్రం వ్యర్థం అంటారు. ఇదొక అజ్ఞానం. ఆపాతాళ నభస్థలాంత వ్యాపకుడైన పరమేశ్వరుడి యొక్క మహిమను అర్థం చేసుకోలేక ఈవిడ ఒకనొకప్పుడు ఈ అభిషేకాదులను కొంచెం మనస్సులో తిట్టుకుంది. ఆ తిట్టుకున్న పాపం వల్ల కొడుకు భ్రష్టుడు పుట్టాడు. అందువల్ల పిల్లలకు అనారోగ్యం ఉంది అంటే, పిల్లలు వికలాంగులై పుడుతున్నారంటే, వాడు బాగా అల్లరి చేస్తున్నారంటే, ఇవన్నిటికీ మన పాపములే మూలము. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటే తండ్రి యొక్క పాపమో పుణ్యమో పుత్ర రూపంలో లేక పుత్రికా రూపంలో వస్తుంది. మన పిల్లల బాగోగులకి మనమే మూల కారణం తప్ప ఎవరు కాదు. నువ్వు చేసిన పాపం ఇదిగో ఈ పిల్లల రూపంలో ఏడిపిస్తోంది. నువ్వు చేసిన పుణ్యం మంచి పిల్లల రూపంలో ఆనందం కలిగిస్తుంది అన్నమాట. మా అబ్బాయి చాలా గొప్పవాడంటే అని ఆనందిస్తున్నావు అంటే అది నీ పుణ్యమే. వాడు ఏడిపిస్తున్నాడంటే అది నీ పాపమే. ఇప్పుడు ఈ తల్లి పాపం వల్ల కొడుక్కి చేతులు రెండు కొంచెం సొట్టగా ఉన్నాయి. బక్క చిక్కిపోయి పుట్టాడు. మహారాజు అంటే ఎలా ఉండాలి? మంచి పరాక్రమంతో ఉండాలి. అటువంటిది వీడు కాస్త దరిద్రంగా నీచమైన అవయవాలతో ఆరోగ్యం సరిలేక పరాక్రమం లేక పుట్టాడు. తండ్రి తెచ్చిపోగానే కృతవీర్యుడు, ఆయన మంత్రులు, అందులో ఒక ఆయన గర్గుడు అని ఒక పురోహితుడు ఉన్నాడు చాలా గొప్పవాడు. ఆయన వచ్చి, మహారాజా, మీ వంశ నియమం ప్రకారంగా తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు మళ్ళీ రాజు అవ్వాలి, పట్టాభిషేకం చేసుకోవాలి. కృతవీర్యుడు ఉన్నంతకాలం మాకు హాయిగా పరిపాలన సాగింది. ఇప్పుడు రాజు లేడు, నీ తండ్రి కర్మకాండాలన్నీ అయిపోయాయి, ఇంకెందుకు ఆలస్యం? నువ్వు పట్టాభిషేకం చేసుకుని మమ్మల్ని పరిపాలించు అని అడిగారు. అప్పుడు ఇతనన్నాడు, పర నృప తస్కర బాధలు లేకుండా భూమిని కాచుట భూమిపతియా. అసలు మహారాజుకి భూమిపతి అని ఎందుకు పేరు వచ్చిందంటే, భూమిని పరిపాలించేవాడు, దీనికి భర్త అయ్యి దీన్ని భరించేవాడు. ఎలా భరిస్తున్నాడు?
ప్రజలందరికీ దొంగల వల్ల శత్రువుల వల్ల ఏ బాధ లేకుండా ప్రజల్ని కాపాడాలి. అందుకే ప్రజలు ఏం చేస్తున్నారు, ఆరవ వంతు మాకు పన్నుగ చెల్లిస్తున్నారు. వ్యాపారస్తులు నాలుగవ వంతు పన్ను చెల్లిస్తున్నారు. వ్యాపారులేమో నాలుగవ వంతు, సామాన్య ప్రజలు ఆరో వంతు మాకు కట్నం చెల్లిస్తూ ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే ఆ పన్ను సేకరించి మేము వాళ్ళని రక్షించాలి. మా నాన్నగారి కాలంలో ఆయన పరాక్రమవంతుడు కనుక అందరినీ రక్షించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదే, నేను పక్కవాణ్ణి, నా చేతులు సొట్టగా ఉన్నాయి, ఈ స్థితిలో నన్ను నేనే రక్షించుకోలేను, ఇంకా ప్రజల్ని రక్షిస్తాను. ప్రజల దగ్గర పన్ను తీసుకుని ప్రజల్ని రక్షించకపోతే, వాళ్ళని సరిగ్గా చూడకపోతే వాడు రాజులు అవుతాడు, వాడు తరాజు అవుతాడు. తప్ప నేను ధర్మం ప్రకారంగా రాజరికాన్ని చేయడానికి పనికిరాను. ఒప్పుకునేవారు ఉండే పోరాలంటే నాకు ప్రభుత్వం వద్దనేవారు. ఇప్పుడా నువ్వు వద్దు బావో అన్నా సరే వాడికి అసలు ఎవడు ఓటేడు, కనీసం ప్రతిపక్షానికి రావాల్సిన సీట్లు కూడా రాకపోయినా సరే నేను పాదయాత్ర చేస్తానంటాడు. వాడి కర్మ మన కర్మ యోగ. పూర్వకాలంలో శక్తి లేకపోతే తప్పుకునేవారు వెంటనే. నా ఓపిక లేదు నేను పరిపాలించాను అన్నాడు ఆయన నిర్ద్వంద్వంగా. లేదయ్యా, తప్పక మీ నాన్నగారు కొడుకు గారికి నీకే అర్హత ఉంది అన్నారు వాడు. ఏం అర్హత అంటే, అర్హత అంటే ఏమిటి, శరీరంలో శక్తి ఉండాలి లేదా మంచి తెలివితేటలైనా ఉండాలి. ఏం మీరు నేను పరిపాలించను అనగానే అప్పుడు గర్గుడు, అయితే ఓ పని చెయ్యి, నీ దగ్గర శక్తి లేదు కానీ శక్తి ఉన్న ఇంకో రాజు లేడు, మాకు నువ్వే దిక్కైపోయావు, ఇక గతి లేనప్పుడు గంజే పారకం, నీకు సద్గతిని ఇచ్చే ఒక గురువు గారు ఉన్నారు, ఇంద్రుణ్ణి అనుగ్రహించి జంభాసురాదులను సంహరించిన పరమ పూజ్యుడు దత్తాత్రేయుడు సద్గురువు ప్రస్తుతం సహ్యపర్వతం దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే, ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నామంటే ఆయన నీకు వరాలు ఇస్తాడు. ఆయన వరాలు ఇస్తే నీ అంత పరాక్రమవంతుడు మరొకటి ఉండడు. ఆయన్ని పట్టుకో అన్నట్ట. ఆయన్ని పట్టుకుని అప్పుడు నువ్వు గొప్పవాడిని మమ్మల్ని పరిపాలించనగానే ఆయన్ని అంత తేలిగ్గా పట్టుకోవడం కష్టం అంటున్నారు, నిజమేనా అన్నాడు. అవును ఆయన, ఇంద్రుడు అంతటి వాడిని నెత్తి మీద ఎముకలతో కొట్టాడు, ఆయన మూతి అవి కాల్చాడు. నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదాలే దిక్కుని ఆయన పట్టుకో, ఆయన అనుగ్రహిస్తే ఇక నీ అంతటి భాగ్యవంతుడు ఉండడు. కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన పెట్టే పరీక్షలకి లొంగిపోయి ఓడిపోయి మాత్రం వెనక్కి రావు అనగాని నేను మా గురువుగారిని పట్టుకుని గొప్పవాడిని అయ్యాక అప్పుడు మీకు నా ముఖం చూపిస్తాను, అప్పటి వరకు రానని బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నట్టే మహావేగంగా వెళ్ళాడు. శ్మశానంలో ఉన్నటువంటి గురువుగారిని దత్తాత్రేయుడు చూశాడు. ఇదివరకు ఎట్లాగైనా పుర్రెలు పొయ్యిగా పెట్టి దాని మీద పెద్ద పుర్రె పెట్టి అందులో నీళ్లు పోసి బియ్యం పోసి ఉడకబెడుతున్నాడు. ఉడకబెట్టడానికి గరిటె కావాలిగా మరి, ఇప్పుడంటే కుక్కర్లో చేతిలో పెట్టిన కృషి అని మూడు కోతలు వస్తుంది తిప్పేస్తాం మనం. ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే కోత లేదు మేత తప్ప ఇంకేం లేదు. కానీ ఆ రోజుల్లో ఒక గరిటె పుచ్చుకుని అన్నం ఇలా కదిపి ఉడికిందో లేదో మెతుకులు చూసి ముట్టుకునేవారు అన్నమాట. దానికే స్థాళీ పులాకన్యాయం అని పేరు. అంటే అన్నం అంతా పట్టుకు చూడక్కర్లా, ఉడికిందో లేదో తిరిగాలండి. ఒక్క మెతుకు నొక్కితే అది మెత్తగా ఉందంటే ఉడికిందని, అది మెత్తగా లేదా ఉడకలేదని భావన. అన్నం ఉడకడానికి, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు నొక్కి తెలుసుకుంటాం. దానికి స్థాళీ పులాక న్యాయం అని పేరు అన్నమాట. ఆ న్యాయం ప్రకారంగా అన్నం వండుతూయిన పుర్రెలో ఒక పెద్ద ఎముక తీసుకుని ఆ ఎముకే గరిటె దాంతో కలబడుతూ ఆ ఎముకతో పైకి ఒక మెతుకు తీసి నొక్కి అబ్బే ఇంకా ఉడకలేదా అని అందులో వేసేట మెతుకు. సరిగ్గా ఈయన అక్కడికి వెళ్ళి నమస్కారం గురువు గారు అన్నాడు. నేనే పిచ్చివాడిని ఈ శ్మశానంలో తిరుగుతూ ఉంటే నాకంటే పిచ్చివాడు మరొకడు వచ్చాడు, నేను గురువునేమిటి ఈ జగత్తుకి బరువుని తప్ప అన్నాడు ఆయన. నువ్వు అలాగే అంటావు స్వామి, ఏమైనా నువ్వే నా గురువు, నీ పాదాలకి నమస్కారం. గట్టిగా రెండు గళ్ళు పట్టుకున్నాడు. వెంటనే ఈయన ఆశీర్వదించాలి కదా, మనవాడు సహజంగా నమస్కారం కదా, శుభవస్తు అంటారు, మరో భీష్ట సిద్ధిలు ఇది తోచినట్టు దీవించుకునే ఉంటారు ఎవడ దృష్టాన్ని బట్టి వాడు. కానీ ఈయన ఏం చేసేట, ఆ చేతిలో ఉన్న ఎముకని అందులో అన్నం వేడివేడన్నం కలుపుతున్నటువంటి ఆ వేడి గరిటెను పుచ్చుకుని ఎముక గరిటె, ఈ గరిటెతో వాడి పుర్రె మీద ఢాంబర్ కొట్టాడు ఈ నెత్తి మీద. రాజుగారి వాడు పగిలిపోయింది, బుర్ర గిర్రన తిరిగిపోయింది అనమాట. వాడి మామూలు ఎదరడం కాదు, ప్రపంచం అంతా భూమి గుండ్రంగా ఉందంటోంది, ఇంతకాలం భూమి గుండ్రంగా ఉంది తిరుగుతోందని నాకు తెలియదు, ఇప్పుడు తిరుగుతోంది, భూమే కాదు నేను తిరుగుతున్నాను అనుకున్నాడు. ఈయన కళ్ళు బయలు కమ్మే గిరగిరా 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 భూమి అంతా తిరిగిపోయిందిట. ఒక పావు గంటకు అతి కష్టపడి కోలుకుని, అమ్మా ఏమిదబ్బా ఈ ప్రభు నా అజ్ఞానాన్ని పారద్రోలడానికి ఇంత దెబ్బ కొట్టాడు అనుకుని వెంటనే కాళ్ళకి నమస్కరించి, తండ్రి నువ్వు కొట్టిన దెబ్బ వల్ల ఇంతకాలం నాలో ఉన్న ఊఢత్వం పోయింది, గాఢమైన భక్తి పెరిగింది, నువ్వు కొట్టు తిట్టు చంపి నీ పాదాలు విడిచిపెట్టనన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన లేచి నిలబడితే నిలబడేవాడు, కూర్చుంటే కూర్చునేవాడు. ఆయనకి మత్స్యం మద్యం మాంసం ఏది అడిగితే అది ఇచ్చాడు. విసుక్కున్నా కొట్టినా తిట్టినా ఎప్పుడూ పాదాలే పట్టుకున్నాడు. గురువులని ఎలా సేవించాలో సేవించాడు. చాలా కష్టం గురుసేవ అంటే. ఈ రోజుల్లో గురువుల్ని సేవించడం మీద పని ఏముంది? అసలు గురువు గారికి సేవే లేదు, షేవింగే తప్ప సేవింగ్ లేదు. కానీ ఆ రోజుల్లో అలా కాదు, నిరంతర సేవ అన్నమాట. రాత్రి పగలు కూడా ఉండేవారు మహానుభావులు శిష్యులంటే. అలా సేవ చేశాడు. 40 రోజుల పాటు గురువు గారిని శ్మశానంలో కటిక నేల మీద పడుకుని మహారాజు పుత్రుడు కార్తవీర్యార్జునుడు సేవించాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ రెండు చేతులు కొంచెం సొట్ట చేతులు, అమ్మహీపాలు భుజద్వయం భుదంబుగా వించే శ్మశానంలో కాలుతున్న కాష్టంలోని కట్టెలు రెండు తీసుకుని ఆ కట్టెలతో రెండు చేతులు భుజం పైదాకా ఇక్కడ దాకా కాలి చేసేట, మొత్తం కాలిపోయే చేతులు బూడిద కింద పడిపోయి. ఎంత దురదృష్టం అది, అంత బాధను అనిపించాడు వాడు. అంటే ఇవాళ మనం అందరం అనుకుంటున్నాం మహానుభావులు వాళ్ళు అందరూ వరాలు పొందారు గొప్పవాళ్ళు అయిపోయారని, దాని వెనకాతల వాళ్ళు పడిన ముందు వేదన, వేదన అయ్యాకే పరీక్షల్లో నెగ్గాకే గొప్పవాళ్ళు అయ్యారు. వేదన నేర్చుకోవడానికి ముందు ఇంత వేదన పడేవారు అన్నమాట వాడు. రెండు చేతులు వనకంట కాలిపోగానే కొసగంట వాడు అంత బాధని పళ్ళ బిగును భరించి చేతులే కాదు కాళ్ళు కాల్చి శిరస్సు కాల్చి అయినా నిన్నే పట్టుకుంటానన్నట్టు. అప్పుడు ఆయన జారిపడి, నాయన చేతులు కాలిపోగానే తిట్టుకుంటూ పోతాం అనుకున్నాను కానీ ఏమాత్రం బాధని బయటికి వ్యక్తం చేయకుండా ఇంకా గురుభక్తితో నన్ను పట్టుకున్నావు అని ఉఫ్ఫని ఊదాడు. అలా ఊదగానే ఆ చల్లని గాలి ఈ రెండు భుజాలకి తగిలింది, ఆ వండి భుజాలకి అందంగా బలంగా వచ్చేసేటి చేతులు. ఆ సొట్టలు పోయాయి, ఇంతో పూర్వం ఎముకల పోగులో ఉండేవి చేతులు, ఇప్పుడు చక్కగా మన చేతుల్లాగే యథాతథంగా అయిపోయి. అప్పుడు వెంటనే, గురుదేవా నాకు తెలుసు మీ కరుణ, కొట్టినా తిట్టినా ఇది పరీక్షని నేను గ్రహించాను, అందుకే మీ పాదాలు పట్టుకున్నాను, అనుగ్రహించావా తండ్రి అని మళ్ళీ రెండు చేతులతో ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించగానే, ఏం నాయన నన్ను ఎందుకు ఎంత పట్టుకుంటావు, నీకేం కావాలి అన్నాడు. సద్గురువు నీ కటాక్షం కావాలన్నాడు ఆయన. అప్పుడైనా వాళ్ళు అనుగ్రహించచ్చుగాయనా, ఎన్ని పరీక్షలు పెట్టారో వాళ్ళు చివరి పరీక్ష కూడా పెట్టాడు. కాంతాసక్తుడ మద్యపాన రతుడ కష్ట ప్రచారుండ అత్యంత ప్రీతి భజించదే మిటికి నన్నన్నం మహీనాయకుడు అంతఃశుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా విస్ఫురమూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వర. నేనేమో కాంతాసక్తుణ్ణి, స్త్రీలో మద్యపానం చేసి మత్తెక్కి ఎర్రబడిన కళ్ళతో ఉన్నవాడిని. ఇక నా ప్రవర్తన చూస్తే జుగుప్సాకర ప్రవర్తన, నా ప్రవర్తన ఏ వేద పండితుడు కూడా అంగీకరించడు. ఎంతసేపు రుద్రాక్ష వేసుకుని మంచి పట్టు వస్త్రాలు కట్టుకుని అంచుపంచులు కట్టుకుని టిక్కు రెక్క తిరిగితే అటువంటి వేద చూసి గౌరవిస్తారు. నాది కష్ట ప్రచారం అనగా జుగుప్సాకరమైన గోచీగుడ్డ, శ్మశానవాసం, ఒళ్ళంతా కాష్టం బూడిద పూసుకోవటం, పుర్రెల్లో వండిన ఆహారాన్ని తినడం, ఇవన్నీ ఏమిటి? ఇవి కష్ట ప్రచారాలండి. అంటే నీచ ప్రవర్తనలు, వేద విరుద్ధ కర్మలతో ఉన్నవాడిని నేను. అటువంటి నన్ను ఎంత భక్తితో ప్రీతితో ప్రేమతో భజిస్తున్నావు, నా వల్ల నీకే ఉపయోగం నాయన అంటే, స్వామి మళ్ళీ నన్ను అజ్ఞానంలో పారేయకు, నువ్వు అంతఃశుద్ధుడివి, మానసిక శుద్ధత కలిగిన వాడివి. చక్కగా స్నానం చేసి ఒళ్ళంతా షర్టు కొట్టుకుని మంచి లాల్చి కట్టుకుంటాడు, లోపలండి దరిద్ర బుద్ధులు. ఇంకెందుకు వాడి వల్ల ఉపయోగం? పరద్రోహం పరద్వేషం ఇటువంటి లక్షణములు మనస్సులో పెట్టుకున్నవాడు వాడు అత్యంత కష్ట ప్రచారుడండి. దీనికి ఒక గొప్ప ఉపమానం చెప్పారండి. ఓరంలో
కల్లుకొండ ఉంది, కల్లుకొండకి పైన ఎంత అందంగా అలంకారం చేసినా లోపల కళ్ళు ఉన్నంత వరకు దాన్ని శుద్ధివరణ చేయగలరా? ఒక కొండ తీసుకొచ్చాం, ఆ కొండ చుట్టూతా మంచి ముగ్గులు పెట్టి, కొండలకు కూడా చూసారా పూర్వం మంచి ముగ్గులు పెట్టేవారు, దానికి అలంకారం చేసేవారు. అందులో ఉట్టి కొట్టేటప్పుడు ఆ ఉట్టి అంత అందంగా అలంకరిస్తారు, కానీ ఆ ఉట్టిలో పెరుగుంటే అది పవిత్రం. అందులో కళ్ళు పోసి పైన పెడితే దానికి ఎన్ని రకాల పొట్లు పెట్టినా, కుంకుమ పెట్టినా, పసుపు పెట్టినా అది కళ్ళు కల్లే. అందుకే సురాభాండ వివాపరాహ అంటాడు పోతన సంస్కృతంలో వేదవ్యాసుల వారు, అనగా కల్లుకొండని సకల నదీ జలములతో అభిషేకించిన అది పవిత్రం కాదు, లోపల కళ్ళున్నంత వరకు ఆ కొండ పవిత్రంలో అవుతుంది. శుభ్రంగా కల్లుకొండకి పైన మూతి పెట్టేసి ఆ మూత పెట్టి దాన్ని నీళ్ళతో అభిషేకించండి, అది కొండ కొండే, ఏం ఉపయోగం లేదు. అలాగే మన మనస్సులో అపవిత్ర భావన ఉన్నంత వరకు, నీచ లక్షణములు ఉన్నంత వరకు, ఇతరుల మీద ద్వేషాది బుద్ధులు ఉన్నంత వరకు, మన శరీరము ఎన్ని నదులలో ఉంచినా, ఎన్ని వేదములు పారాయణ చేసినా, ఎన్ని అర్చనలు చేసినా, వీడు కల్లుకొండ లాంటి వాడు, నదులు కల్లుకొండని పవిత్రం చెయ్యలేవు. అలాగే వీడిలో పవిత్ర భావన రానంత వరకు, వీడి మనస్సులో దివ్య ప్రవర్తన లేనంత వరకు, సత్ప్రవర్తన లేనంత వరకు ఈ శరీరం ఎన్ని రకాలైన వాటితో అయినా పవిత్రం కాదు. అందుకని మన శరీరం బాగుండాలి, శరీరంలో మనస్సు బాగుండాలి. నీకు పైకేమో కష్ట ప్రచారం అనగా గుడ్డలు లేకుండా ఉండడం, లేక శ్మశానంలో ఉండడం, కాష్టంలో బూడిద పూసుకోవడం వంటి విపరీత ప్రవర్తనతో శరీరం ఉంది, కానీ నీ మనస్సు ఆత్మవిద్యాక్షాళనమైన బుద్ధి కలిగినది, అంతఃశుద్ధుడివి, మానసిక శుద్ధత్వం కలిగిన వాడివి. అసంగుడు, అసలు నీకు స్నేహమే లేదు ఎవరితో, నీ పక్కనున్న స్త్రీతో తిరుగుతున్నానన్నదే నీకు ఏ స్త్రీలోరత్వము లేదు, అసలు నీకు ఈ ప్రపంచంలో ఎవరి మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఆత్మవిద్య ప్రకాశం నీలోనే ఉన్నది, అసలు విద్యా ప్రకాశానందుడివి నువ్వే. ఈ కాంతారత్నం ఉన్నదే నీ పక్కనున్న ఈ సుందరీమణి, ఆవిడ పద్మవాస లక్ష్మీదేవి, నిత్యం పద్మాలయాదేవి అనమాట ఆవిడ. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని అన్నలా ఆవిడ, అటువంటి తల్లి ఆవిడ. త్రిజగత్ కళ్యాణి, మూడు లోకాలకి శుభమిచ్చే తల్లి, ఆ తల్లి ఉంటేనే మూడు లోకాలకి శుభం, లేకపోతే లోకానికి అశుభమే. అటువంటి యోగీశ్వరుడివి, నీవు మా గురువువి, నీ పాదాలు మళ్ళీ పట్టుకుంటున్నానని కానీ, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా యోగీశ్వర తత్వాన్ని అంత తేలికగా ఎవరూ గ్రహించలేరు, నన్ను చూడగానే, నా భౌతిక రూపం చూడగానే అసహ్యించుకుని వెళ్ళిపోతారు. అలా అసహ్యించుకుని వెళ్ళిపోవడం కోసమే పిచ్చి పిచ్చి లక్షణాలతో ఉంటాను నేను, నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, ఇప్పుడు కోరుకో నీకేం కావాలంటే ఇస్తానన్నాడు. దత్తాత్రేయుడు ఇవ్వడం మొదలు పెడితే ఇంకా పుచ్చుకోవడానికి మనకి రెండు చేతులు సరిపోవట, ఆయన ఇవ్వడమే కష్టం, కానీ ఇవ్వడం మొదలు పెట్టాడా ఇక మన జాతకమే తిరిగినట్టు. అందుకని నీకేం కావాలో కోరుకో అంటే ఇక్కడ మళ్ళీ ఒట్లో పడ్డాడు. గురువుగారు అనుగ్రహించినప్పుడు హాయిగా మోక్షం అడగచ్చుగా, అలా మోక్షం అడిగితే ఈ కథ ఏమి ఉండదు. భగవంతుడు ప్రత్యక్షం కానంత వరకు ఆయన వస్తే చాలండి, నేను హాయిగా మోక్షానికి వెళదామండి అని అనుకున్న వాళ్ళే ఉంటారు చాలామంది. తీరా అదేమిటో తెలియదు, కానీ ఆయన కనపడగానే ఆయన దగ్గర మాయ ఉంటుంది, అదే మహామాయ, వైష్ణవ మాయ. ఆ మాయామోహితులు ఎవరైనా అయిపోతారట. ఈయన మోహంలో పడ్డాడు. ఆయన వెంటనే ఉన్నాడు తెలుసా, అనినం సమ్మతమంది అర్జునుడు వేగస్తంభులు భూమి పాలన సామర్థ్యము ఘోర సంగర జయోల్లాసంభు ఇష్టార్థముల్ తను పేర్కొన్న జనాళిగాంచుటయు సద్ధర్మైక తాత్పర్యమున్ ఘన సామ్రాజ్య విభూతి కోరుకుని వేడకన్. వెంటనే ఏం చేశాడు వాడు, చాలా సంతోషపడిపోయి, అమ్మయ్య గురువుగారు ప్రసన్నమయ్యారు, ఇప్పుడు కోరుకోవడం మొదలు పెడదాం అనుకున్నాడు. ఏం కోరుకుందాం, బుర్రకు బాగా ఆలోచన వచ్చింది, చావు దెబ్బలు తినున్నాడేమో, అవన్నీ ఇప్పుడు వయసే బయటకు వచ్చినట్టున్నాయి, వేయి చేతులు కావాలన్నట్ట. అరిణం సమ్మతమంది అర్జునుడు వేహస్తంభులను, నాకు వెయ్యి చేతులు కావాలి. ఆయన ఎగనిగా చూసి వెయ్యి చేతులు ఇస్తే ఏం చేసుకుంటాడో ఇచ్చాడు అనుకుని, సరే ఇచ్చాను బో అన్నాడు. వెయ్యి చేతులు ఎప్పుడు కూడా ఉంటే కష్టం, రాత్రి పడుకునేటప్పుడు పరుపు మీద ఇబ్బంది వస్తుంది, అందుకని మంచాలు సరిపోవు కదా, కావాలన్నప్పుడు వెయ్యి చేతులు రావాలి, కొత్తప్పుడు ఓన్లీ టూ హ్యాండ్స్, రెండు చేతులే ఉండాలి అన్నాడు. ఇది కొంచెం మంచి ఆలోచన. అనగానే వెయ్యి చేతులు వచ్చేయాలి, కొత్తప్పుడు రెండు చేతులే. రెండు చేతులతో కాకుండా అస్తమాటు వెయ్యి చేతులతో ఉంటే మా భార్యలకు కూడా విసుకొస్తుంది, అందువల్ల రెండు చేతులు చాలు. సరే అలాగే ఇచ్చాను ఆయన. మళ్ళీ వెయ్యి చేతులతో ఉన్న బలముతో నేను ఏ శత్రువునైనా జయించగలగాలి. నా ఎదురుగుండా నిలబడిన శత్రువు ఎంత గొప్పవాడైనా సరే వాడిని నేను జయించాలి. తథాస్తు. ఇంకేం కావాలి? భూమి పాలన సామర్థ్యం, మొత్తం భూమండలాన్ని పరిపాలించడానికి కావలసిన సమర్థత ఏదో కెపాసిటీ ఇచ్చానన్నాడే. అంతేనా? అంటే అప్పుడు ఎక్కడండి, ఇంకా అసలు నేను మొదలెట్టాను, ఇంకా ఉన్నాయి కోరికలు. ఓ కోరుకో, ఈ హీరో ప్రసన్నుడయ్యాడు, ఎవడో మొదలెట్టాడు. ఘోర సంగర జయోల్లాసం, భయంకర యుద్ధంలో విజయం నాదే అవ్వాలి. తథాస్తు. ఇంకేమండి? ఇష్టార్థములు, నేను ఏం కోరుకుంటే ఆ వస్తువు వచ్చి పడిపోవాలన్నాడు. డబ్బు అంటే డబ్బు, గబ్బు అంటే గబ్బు, సబ్బు అంటే సబ్బు, భోజనం అంటే భోజనం, పరుపు అంటే పరుపు, అది ఇది కాదు. నేను కోరుకున్న వస్తువు తక్షణం నాకు ప్రత్యక్షం అవుగాక, కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ఏదడిగితే అది ఎలా ఇస్తుందో నువ్వు నాకు అలాగే వరమియ్యి. నేను కోరుకున్న వస్తువు ఆ క్షణమే నా మురాలు ప్రత్యక్షం అవ్వాలి, అలాగే ఇచ్చానన్నాడు. ఇంకా నన్ను ఎవరైనా పిలవగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమయ్యే వరమియ్యి. ఎవడో ఇంట్లో కూర్చుని మహారాజా ఓ కార్తవీర్యార్థున అనగానే నేను వెంటనే వాడి దగ్గర ప్రత్యక్షం అవ్వాలి. అంటే నీ శక్తి నాకు కావాలి. భగవంతుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి భక్తులకి దర్శనమిస్తాడుగా. నేను కూడా నా ప్రజలు నన్ను పిలవగానే వారికి దర్శనమిచ్చి వారిని కోరికలు వారు కోరిన కోరికలు తీర్చేటటువంటి భాగ్యం ఇయ్యి. అప్పుడు ఆయన ఎగాది కాదు అమ్మా సరే ఇచ్చాను అన్నాడు. ఇంకా ఇంకొకటి, సాధ్యమైనంత వరకు ధర్మం మీద నా మనస్సు నిలబడాలి, అది ఇచ్చాను. ఇంకేమండి? మహాసామ్రాజ్యం, ఈ భూమండలం అంతా నేనే పరిపాలించాలి, అందరూ నాకు సామంతరాలు వెళ్ళిపోవాలి, అది ఇచ్చాను. ఇవన్నీ సరిపోతాయి, ఇంకేమైనా కావాలా? అదేమిటి స్వామి, ఇంకా చాలా ఉన్నాయనుకో, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అడుగుతారు అన్నట్ట. మళ్ళీ అక్కడ కొంచెం పెట్టుకున్నాడు అన్నమాట ఛాన్స్. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నాయన గురు కటాక్షం చాలు అని నువ్వు అనుంటే ఇవన్నిటికంటే ఎక్కువ వరాలు నీకు ఇచ్చేవాడి, కానీ నువ్వు కొంచెం మాయలో పడ్డావు. అయినా నాకు నీ వంటే ప్రీతి, నీ సేవ ఇంతకు పూర్వం ఎవరూ చెయ్యలేదు, అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు అందరికంటే గొప్పవాడు అవుతావు, అందరినీ జయిస్తావు, కానీ అహంకరించి నా అవతార మూర్తితో కనుక తగాదా పడ్డా వెంటనే నీకు పతనం ప్రారంభమై చావు వస్తుంది. మహాత్ములైన బ్రాహ్మణుల జోలికి వెళ్ళకు, ఇంకెవరి జోలికైనా వెళ్ళు. నా మూర్తి జోలికి వచ్చావా, ఆ క్షణమే నీకు కీర్తి నశిస్తుంది, నీ శరీరం ఊపిపోతున్నారు. కానీ అయ్యో మీరు గురువుగారండి, మిమ్మల్ని నేను అలా ద్వేషిస్తానండి, మిమ్మల్ని ఎప్పుడూ పూజిస్తానండి అన్నట్ట. అన్నంత తేలిక కాదు లేరా అబ్బాయి నా మాయ అన్నాడు ఆయన. సరే వెంటనే ఈయన ఇంటికి వచ్చి, ఏ దిన ఉన్న దత్తాత్రేయుని చేతకు వరములను పడసే, ఏ రోజున దత్తాత్రేయుడి వల్ల ఆయన వరాలు పొందాడో ఆ రోజు నుంచి ఆయన ఆ రోజే తనకి ఆరాధ్య దేవతగా పెట్టుకుని, అనగా దత్త జయంతి నాడు ఆయన వరాలు పొందాడు. ఆ దత్తాత్రేయ జయంతిని తన సామ్రాజ్యంలో మహావైభవంగా ప్రతి సంవత్సరం చేసేవాడు. ఎవ్రీ వార్షికోత్సవం అనమాట మనకి. ఆయన దత్తాత్రేయ జయంతి నాడే వరాలు పొందాడు, అదే వార్షికోత్సవంగా పెట్టుకుని దత్తాత్రేయుడిని షోడశ ద్రవ్యాలతో అభిషేకించేవాట. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, నదీ జలాలతోటి, శుద్ధ జలంతో, ఇవి కాకుండా వట్టి వేళ్ళని, గంధమని, ఇటువంటి మొత్తం 16 ద్రవ్యాలు ఉన్నాయని షోడశ ద్రవ్యాలతో అభిషేకించేవాడు, దత్తాత్రేయుడిని పూజించేవాడు. కానీ పూజించి 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 ఏం చేశాడు ఓ రోజున, ప్రజలు కూడా ఈయనతో పాటు ఇళ్లలో పెట్టు పూజించడం మొదలెట్టారట. మరే నేను పూజ చేస్తూ ఉన్న చోటుకి చూడడానికి రావాలి, మీరు చూచుటకు రావడం మాని మీ ఇళ్లలో ఎవరికి వాళ్ళే దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించుకుంటే నా ఆలయం ఏమవుతుంది, కాబట్టి ఈ రోజు నుంచి నా రాజ్యంలో మీ అందరికీ ఒక నిషేధం పెడుతున్నాను, దత్తాత్రేయుడిని నేను మాత్రమే పూజించాలి. మీరు నేను పూజిస్తూ ఉంటే వచ్చి చూచి తీర్థం పుచ్చుకోవలసిందే తప్ప మీ ఇళ్లలో పూజించకూడదు. ఎవరైనా నన్ను కాదని ఇళ్లలో స్వయముగా దత్తాత్రేయుడిని పూజించడం మొదలు పెడితే వాడిని దొంగని చంద్రుడు చంపేస్తాను జాగ్రత్త అన్నాడు. అంటే నేను మాత్రమే దత్తుడు పూజిస్తాను, మీరు నన్ను పూజించండి, ఆయన నా కోరికలు తీరుస్తాడు, నేను మీ కోరికలు తీరుస్తాను. నా రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా ఓ కార్తవీర్య అని నన్ను తలుచుకోండి, నేను తక్షణం అక్కడ ప్రత్యక్షం అవుతాను. ఇచ్చాడుగా వరం, ఇచ్చాడుగా మరి గురువు గారు, అందుకని అక్కడ ప్రత్యక్షమే వాళ్ళ కోరికలు తీరుస్తాను. అంటే మధ్యలో మీడియేటర్ దళారి నేను. ఇక నా రాజ్యంలో ఎవరు కూడా కూరగాయలు కోసుకోవడానికి తప్పకి దేనికి కత్తులు వాడకూడదు. శస్త్రం కానీ అస్త్రం కానీ ఎవరి దగ్గర ఉందా వాటిని కూడా నేను చంపేస్తానన్నాడు. దాంతో వాడి నగరం అంతా నిర్వీర్యమైపోయింది. వాడి సామ్రాజ్యంలో ఇప్పుడు ప్రజలకి బొత్తిగా కత్తియుద్ధం చేయడం రాకపోతే ఎంతకాలం ఒక్కడ పరిపాలిస్తాడండి? బ్యాటింగ్ అంటే ఏంటి? ఎవడో ఒకడు బ్యాటింగ్ చేస్తే సరిపోతుందా? పక్కవాడు నిలబడద్దు, టపటపటపా పక్క వికెట్లు కొడుతుంటే వీడు ఒక్కడు ఉంటాడా? వీడు వికెట్ ఎప్పుడు ఒకటి తనకపోతాడా? అది తెలియలేదు. ఆ పద్యాల్లో పడిపోయాడు. తను తప్ప ఇంకెవరు శస్త్రపాలన చేయకూడదు, శస్త్రధారణ చేయకూడదు, చేస్తే చంపుతానన్నాడు. దాంతో నగరంలో వీరులు లేరు, అందరికీ పనులు పాట మర్చిపోయే లక్షణం వచ్చిందిట. మీరు ఎప్పుడూ కూడా ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే ఇంక పనులు చేయరు. వ్యవసాయం పోయింది, నదులను సక్రమంగా వాడుకోవడం పోయింది. ఎందుకని? ఎప్పుడు అన్నం కావాలన్నా ఈయనే ఇస్తున్నాడు. పంటలు అక్కర్లేదు, వ్యవసాయం మాట దేవుడు ఎరుగు. కనీసం ఇళ్ళు కూడా కట్టుకోవడం మానేశారు, అన్ని పనులు మానేశారు. హాయిగా తినడం, తాగడం, తిరగడం, ఈ విధంగా ప్రజలు పాడు చేశారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే సంక్షేమ పథకాలు అనేవి ఎక్కువగా ఉండకూడదు, చాలా డేంజర్. దానివల్ల ఓన్లీ రిజర్వేషన్స్, ఓన్లీ ఫ్రీగా అన్ని కొట్టుకొచ్చేస్తారు. మీరు అందరూ ఇళ్ళలో కూర్చోండి, నెలకు 5 కేజీలు ఇస్తాం, 200 లీటర్లు నీళ్ళు ఇస్తాం, ఫ్రీగా కరెంట్ ఇస్తాం అంటే కొంతకాలానికి మనం ఏమైపోతుంది? నేనే ఉన్నాను, మీరంతా పెడతాం, మీరు వండుకోవద్దు అన్నారంటే కొంతకాలానికి వంట మర్చిపోతా. అందుకని నా ఇంటికి వెళ్ళాక పీఠంలో నేనే వండుకుంటాను. అసలు నా పని అవన్నీ చేయను పొరపాటును కూడా. మా ఆశ్రమం నీవో అది. ఆయన చూడండి, అడగండి, కావాలంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి మేమందరం, మా ఇంట్లో వేరే వంటావిడి లేదు, మా ఆవిడే శ్రమ పడేనా అందరికీ భోజనం పెడుతుంది. స్వయంగా వచ్చిన పద్మనాభం గారు అడగండి, చెబుతారు ఆవిడ వండి పెట్టవలసింది. అంటే వంట ఆవిడని పెట్టినా కూడా ఆశ్రమంలో ఎక్కువ మంది మా శిష్యులు స్వయం కృషితో వాళ్ళ పనులు వాళ్ళే చేస్తారు. ఎవరు వచ్చినా వేళకి వాళ్ళకి ఇంతవరకు పొరుగోడు నుంచి లోకల్గా ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడితే వాళ్ళు కూడా వంట మానేస్తారు కనుక. కానీ బయట నుంచి వచ్చామంటే అక్కడ భోజనం పెడతారు. అన్నిటికంటే స్వయంగా ఒక గొప్ప పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్న శ్రీచరణ్ అడిగితే ఇంకా బాగా చెప్తాడు. ఆయన మా ఇంటిలో ఒక పూట తన భార్యా సమేతంగా తల్లిదండ్రులతో ఎంత అదృష్టం అండి, గొప్ప పుస్తకం రాశారు తెలుసా మీరు? ఎంత ఆ కవిత్వాన్ని ఇప్పటికూడా